गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भगो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేయండమ్మా ఫస్ట్కి. రెండో పేజీలో చిక్కులు ఏదోంటుందా కనిపించదు. చిక్కులు పడుతుంది, పెడల కంటే పరిష్కరించటకు ప్రయత్నం చేయదు అన్నది చూసుకోండి. ఆరో పేజీలో అతని జడంలో కాక చైతన్యంలో వెతుకుతాము అనే దానిపైన ఉన్నటువంటి హెడ్డింగ్ చూసుకోండి అమ్మా. ఎందుకు చూసిందమ్మా? సిక్స్త్ పేజ్ సెకండ్ పారాగ్రాఫ్. చిన్న అందరికీ గీతాకారుడు ఈ సత్యమును అనేక సందర్భములలో నొక్కి వక్కాణించాడు. మానవుడు తనకు తానే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు. ఇది నేను చెప్తున్నప్పుడు మీరు ఒక మాటగా అనుకోకండమ్మా, ఇది పరమ పూజ్య గురుదేవులు చెప్పినటువంటి మాటలు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనవుడే తనకు తనే శత్రువు. ఎందుకు శత్రువు? అనేక అహంకారాలతో, లోభంతో, మిగతా వాటితో, అహంకారంతో మనం చేసేటటువంటి చిన్న చిన్న మాటలు అర్థం చేసుకోరు. ఆరో పేజీ చెప్తున్నాను కదమ్మా, చూసుకోండి చాలా జాగ్రత్తగా. కావాలని నేను రిపీట్ చేస్తున్నానమ్మా. మీరు గీతాకారుడు సెకండ్ పారాగ్రాఫ్ చూసుకోండమ్మా. గీతాకారుడు ఈ సత్యమును అనేక సందర్భములలో నొక్కి ఒక్కడించాడు. ఇది మనం చదువుతున్నప్పుడు అది మన జీవితం మారాలమ్మా. అప్పుడు ఈ జీవితానికి, పరమ పూజ్య గురుదేవుల యొక్క క్రాంతి ధర్మానికి విలువ ఉంది. ఇదంతా మీకు తెలుసున్నవే, కానీ ఇదంతా మనం కలుస్తున్నాం ఎందుకు? మనం చేస్తూ ఉంటాం, మెల్లిమెల్లిగా మనం నేర్చుకుంటూ అందరికీ అది అర్థమయ్యేటట్టు చేస్తాం. మానవుడు తనకు తనే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు. మనసే బంధనములకు మరియు మోక్షమునకు ఒకే ఒక కారణము. నేను నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుకో, పతనము చెందవద్దు. ఈ వచనములన్నీ అలంకారములు లాంటి దేనివి కాదు. ప్రతి వాక్యము అక్షర సత్యము. అంచేత ఇది చాలా జాగ్రత్తగా, ఈ వచనాలు ప్రతి వాక్యము అక్షరాలు అంటే మన జీవిత విధానం ఆ విధంగా జీవిస్తున్నాము అని చూసుకోండమ్మా. ఇంకా ఇది మనస్సులో జీవించుకోండి. అందుకు ఇందులో జీవన సాధనలోని బంగారంలో ఇంతకంటే వజ్రము లాంటి మాటలు ఇంకేమి ఉండవు మీకు. మానవుడు తనకు తానే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు. అంచేత ఇక్కడ ఎవడి వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎవరెవరో నన్ను అన్నారు, నేనేదో అనుకుంటున్నాను కనుక నా గురించి ఇవంతా మీరు ఇతరులకు చెప్తున్నాం, ముఖ్యంగా పరమ పూజ్య గురుదేవులు గాని ఒక్కొక్కసారి నేను కూడా అనేక మందిని ఇంకోళ్ళని చూపించి చెప్తూ ఉంటాను, వాళ్లలాగే తప్పు చేస్తున్నారు, మీరు అది కరెక్ట్ చేసుకోండి అని. అంటే ఇంకా వాళ్ళ కోపం వచ్చేసి అసలు నా గురువే అక్కర్లేదు, ఏది అక్కర్లేదు అంటే ఇంకేం అర్థమైందిరా? మనకి తనే శత్రువు మరియు తనకు తానే మిత్రుడు. మనస్సే బంధనము. మరియు నువ్వు ఫ్రీ అవటానికి, మోక్షము అంటే మోక్షం అని అనుకోకప్పుడు మోక్షం అనే మాట ఫ్రీగా ఉండటం ఒకే ఒక కారణం. ఇది చెప్తూ ఇదే పేజీలో లాస్ట్ లైన్ చూసుకోండి, బ్లాంక్ నల్లటి అక్షరాలతో రాసింది, భగవంతుని కలియుటకు ఆయనకు నివేదించుటకు అతి దగ్గర స్థానము అంతఃకరణము. అంచేత పరమపూజ్య గురుదేవుల్ని కానీ ఇంకా నీ ఏ దేవతనైనా నువ్వు చూడాలి అనుకుంటే మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎవడైనా వాళ్ళు నీ అంతఃకరణంలోనే కనిపిస్తారు. అంటే ఒకవేళ ఎంత పెద్ద గురువు అయినా మీ అంతఃకరణంలో ఆయన చెప్పిన మాటలు లేకపోతే ఆ గురువు ఎందుకు పనికిరాడు. ఇది అందుకని ఇది జీవన సాధన యొక్క బంగారు సూత్రంలో చాలా చాలా ముఖ్యమైనది. భగవంతుణ్ణి కలుసుకోవాలి అంటే, ఆయనను నివేదించుకోవాలి అంటే నీకు అత్యధిక స్థానం ఎక్కడుంది అంటే అంతఃకరణంలో ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా 7వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో 2వ లైన్ చూసుకోండి అందరూ. చైతన్యము చైతన్యముతో పాటే పాలు నీళ్లు వలె కలిసిపోగలదు. చైతన్యం, మనందరికీ చైతన్యం ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. మరి ఇవంతా మనకి ఉన్నటువంటి వాళ్ళు, మన చైతన్యం ఎంతో చిన్నదమ్మా. మనకున్నటువంటి చిన్న చిన్న కోరికలు, కొన్ని కొన్ని అలవాట్లు, కొన్ని మంచి అలవాట్లుంటాయి, కొన్ని మంచి అలవాట్లు కావు. కానీ ఇవంతా అంత ముఖ్యం కాదమ్మా. ఇంచేత మనం నీళ్ల వంటి వాళ్ళం, చిన్నవాళ్ళం. మహత్తరమైనటువంటి పరమపూజ్య గురుదేవుల యొక్క చైతన్యంతో కలిసిపోతే మన నీళ్లు కూడా పాలతో కలిసిపోతాయి. చైతన్యము చైతన్యముతో పాటే పాలు నీళ్ల వలె కలిసిపోగలదు. అంటే మీరు గురించి పెద్ద గందరగోళం వద్దు. మేమేం సాధన చేయాలండి, మనం ఏం వస్తామండి, మనకి ఈ మంత్రం చేయటం లేదండి, నాకు ఈ అలవాట్లు లేవండి, ఇంకా నాకు ఈ కొన్ని కొన్ని అలవాట్లు ఉన్నాయండి, ఇవన్నీ నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. కండిషన్ ఏంటి అంటే పాలు నీళ్ల వలె పరమపూజ్య గురుదేవులతో మీరు కలిసిపోండి. మీరు ఎప్పుడైతే పరమపూజ్య గురుదేవులతో కలిసిపోతారో ఇంకా పాలు పాలే ఎక్కడున్నా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ చెప్పినటువంటి చైతన్యములను మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఈ వెబ్లో ఉన్నవాళ్ళు, ఇంకా ఇంకా ఎవరెవరు ఈ విధంగా జీవించాలి అనుకున్న వాళ్ళకి ఈ లైన్ ఎప్పుడు గుర్తుంచుకోండి అమ్మా. 7వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో ఉన్న సెంటెన్స్, చైతన్యము చైతన్యముతో పాటే పాలు నీళ్ల వలె కలిసిపోగలదు. ఇంకా దానికి నువ్వు ఏం సాధనలు చేయాలి అన్నది ముఖ్యం కాదు, నువ్వు పరమపూజ్య గురుదేవులతో కలిసిపోయారా అన్నది చాలా ముఖ్యం అమ్మా. ఇది జరుగుతున్నప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది మీ జీవితాలలో, ఇంకా ఒక చమత్కారాలు జరుగుతాయి. దానికి అప్పుడప్పుడు సుధామా గురించి చెప్తాను నేను. వాడు కొన్ని నెట్టు అటుకులు తీసుకు వెళ్లి ద్వారకకి వెళ్లాలి వాడు. కానీ మీకు తెలుసా, వాడు అడుగు అడుగున శ్రీకృష్ణుడే పక్కన ఉండి తన ఇద్దరికి తీసుకెళ్తాడు. మరి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళరా పరమపూజ్య గురుదేవుడు? ఇంకా ఆ జాగ్రత్తమైనటువంటి లక్షణాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కింద నుంచి 4వ లైన్ చూసుకోండి, పేజీ 7లో ఆయన చాలా దగ్గరగా విరాజమైన వాడై ఉన్నాడు. ఈ మాటలు పరమపూజ్య గురుదేవులు రాసినటువంటి దాన్ని మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవలసింది ఏంటి అంటే, అసలు ఇంకా గురువుగారి కోసం నువ్వు ఎప్పుడూ వెతుక్కోక్కర్లే. మీరు ఎప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, పరమపూజ్య గురుదేవుల యొక్క మొదటి ఆటోబయోగ్రఫీలో స్పష్టంగా చెప్తాడు, మీరేం చేయక్కర్లేదయ్యా, మీరు ఇంట్లోనే కూర్చోండి, ఆయన గురించి రెడీగా ఉండండి, ఆయనే నేను ఇంటికి వచ్చి నీ చేత ఏం చేయించాలో ఎలా చేయాలో ఇవంతా మీకు చెప్పబడుతుంది. పేజీ 11వ పారాగ్రాఫ్ కిందటి 3 లైన్లు చూసుకోండి, పేజీ 11వ పారాగ్రాఫ్ కిందటి 3 మాటలు. పదకొండు కొట్టిన వాళ్ళు అందరు కొట్టేయండి చూద్దాం. పేజీ 11 ఒకళ్ళు సరే, మిగతా వాళ్ళు కూడా తీసి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఆ పేజీ 11లో రెండో పారాగ్రాఫ్ లాస్ట్ 3 లైన్స్ చూసుకోండి అమ్మా. ఇది మన గురించి చెప్తున్నది. మీ వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరేమీ కష్టపడక్కర్లేదు. కీలు బొమ్మలు తనమంతట తాను లేవలేవు, నడవలేవు కదా. కానీ మనం మనుషులు, మనకున్న కోరికలు, మన కోపాలు, మనకి నచ్చనివి, కొన్ని నచ్చనివి మనకి నచ్చవు, ఏవేవో అనుకుంటూ ఉంటాం. ఏదేదో ఎవరి మీద ఏదేదో కోపాలు తెచ్చుకుంటూ ఉంటాం. అందులో ఒక చాలాసార్లు మనుషుల దగ్గర గురువుల మీద నేను వినే ఒక మాట చాలాసార్లు వింటూ ఉంటాను, చా ఆయన ఏమీ చేయటం లేదు, నేను ఎందుకు చేయాలి, వదిలేస్తాను ఆయన్ని. ఈ మాట చాలామంది మనుషుల్లో ఖచ్చితంగా వస్తున్నాం, అందరికీ కాదు నాకు వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న నా శారీరక స్థితిలో ఏం చేస్తాం, ఎందుకురా ఈ గురువు, నాకు ఏమీ చేయటం లేదు, వదిలేస్తాను. ఒక కీలు బొమ్మ తనంత తాను తనకే అనుకుంటోంది, నాకిదేం అక్కర్లేదు అని. ఈ కీలు బొమ్మలకు తన కోరికలు ఆలోచనలలో ఈ ప్రాబ్లం ఉందమ్మా. మనకుండేటటువంటి మన కోరికలు, వ్యక్తిగతమైనటువంటి కోరికలు, మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు చాలా ఈజీగా మనం డ్యాన్స్ చేస్తాం. వస్తూ ఉంటాయమ్మా, ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు ఈ క్లాసెస్ అన్నీ చెప్తున్నప్పుడు, నేను మీ అందరికీ చెప్పాలి అని అనిపిస్తున్నప్పుడు నాకు నిజంగానే చాలా బాధేస్తుంది. నేను ఎందుకు ఈ బాధ అంతా చేసుకోవాలి, ఎందుకు మాట్లాడలేనటువంటి వాడిని అనిపిస్తుందమ్మా. మరి నాకే నా పరమ పూజ్య గురుదేవుని మీద, ఆయన దగ్గర ఇంత చేసుకుని ఆయన దగ్గర అనిపిస్తుందమ్మా. వద్దమ్మా, కీలు బొమ్మల్ని వదిలేసుకోండి. గారిడి వాడు మాత్రమే వాటిని ఆడించి గెంతించగలడు. పరమ పూజ్య గురుదేవులే ఆ గారిడి, వాడు మనం చేయించగలడమ్మా. అంచేత మనకు కోరికలుంటాయి, అసహ్యాలుంటాయి, కోప అహంకారాలుంటాయి, అహంకారాలుంటాయి, ఏవేవో ఉంటాయమ్మా, లోభాలు అంతా ఉన్ని ఆయన చేతికి పెట్టేశాక మీకు అసలు డౌటే లేదమ్మా. గ్యాండీగా అందరినీ కలిపి డ్యాన్స్ చేయగలడు. అందుకని ఈ పేజ్ 11 సెకండ్ పారాగ్రాఫ్ ఈ మాట చాలా చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. ఎప్పుడెప్పుడు మీకు గురువు మీద కోపం వచ్చినా, ఒక మంచి పని చెయ్యాలి కానీ ఏ గురువో వాళ్ళు నాకేమీ సహాయతం చేయటం లేదు, పోనీ నేను ఈ మంచి పని చేద్దాము అని అందరినీ కలుసుకోవాలంటూ ఎవరు నాతో కలవటం లేదు, జరుకోవటం లేదు అనుకుంటే గుర్తుంచుకోండి, గారిడి వాడు మాత్రమే వాటిని ఆటించి గెంతించగలడు. ఎవరిని, నిన్నే కాదు నన్నే కాదు, అందరినీ, మొత్తం ప్రపంచాన్ని ఆయన తాచించడానికి రెడీగా ఉన్నాడమ్మా. అందులో మనం ముఖ్యంగా నిలుపుకోగలిగితే ఇంతకంటే ఆనందం ఏముందమ్మా, అది గుర్తుంచుకోండి. 12 థర్డ్ పారాగ్రాఫ్ తృష్ణ అనే ఒక్క మాట గుర్తుంచుకోండి. 12లో తృష్ణలు గుర్తుంచుకోండి అమ్మా. పేజీ 13లో స్వార్థము గుర్తుంచుకోండి అమ్మా. 14వ పేజీలో స్వార్థము రెండులో కనిపించింది, తృష్ణ. సరేలేమా, మనకున్నది ఏదో చాలు. ఇంచేత లాస్ట్ పారాగ్రాఫ్ ఈ తృష్ణాలు స్వార్థము మనకే అక్కర్లేదు. 14వ పేజీలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 14th పేజ్ లాస్ట్ పారాగ్రాఫ్ కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 లైన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. నిజమైన అర్థంలో జీవితము భూమిపై నివసించే దేవత మనం అందరము. కేవలము మన లోభము, మోహము, అహంకారాలు, శారీరకమైన కోరికలు, మానసికమైనటువంటి కోరికలు దీనివల్ల ఇలా జీవిస్తున్నాం మనం. కానీ అదే పరమ పూజ్య గురుదేవులతో కలిసిపోతున్నప్పుడు ఈ చిన్న నీళ్లు పాలతో కలిసిపోతాయి, అంతా పాలైపోతాయి. అంచేత నిజమైన అర్థంలో జీవితము భూమిపై నివసించే దేవత, నర కీటకము, నర పశువు, నర పిశంచి. ఇలాంటి మాట నిన్న ఈ పాటలు నేను మీకు స్పష్టంగా చెప్పాను, గుర్తుంచుకోండి. ఇటువంటి స్థితిని అతను ఇష్టపూర్వకంగానే స్వీకరించాడు. నరకీటకము, నరపశువు, నరపిశాచి అనే మాటలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాటలు మీరు అనుకుంటున్నటువంటి భయంకరమైన అసంకించమైన మాటలు చెప్పటంలే, మనం చేసే తప్పులు ఎలా ఉంటాయో చెప్పాడు. నరకీటకుడు ఏం చేస్తాడు, పశువు కీటకలు లైట్ దగ్గరికి వెళ్తాయి, మంట దగ్గరికి వెళ్తాయి, దానిలో పడిపోతుంది. ఏం పని చేయటానికి ఏం లేదు, చచ్చిపోతుంది అందులో. నరపశువు తెలుసు కదా వాడు చేసేది, ఆహార నిద్ర భయమైథునంచ. ఇంకా పిశాచి ఇంకా వాడే కాదమ్మా, ఇంకా చాలా మందిని తన జీవితంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాస్యుడు లాంటి మహామహా పిశాచులు ఎంతెంత గందరగోళం చేశారో. ఇటువంటి స్థితిని అతను ఇష్టాపూర్వకంగానే స్వీకరించాడు. మనం ఎప్పుడు ఏం చేస్తున్నా, పరమపూజ గురుదేవులు ఏమంటారంటే, మీరు నా మాటకు వచ్చేస్తే నేను చేసేస్తానయ్యా. కనీసం క్లాస్ చేస్తున్నప్పుడు రోజుకి ఓ 2 గంటల పాటు పరమపూజ గురుదేవుల పని చేస్తున్నాము, ఓకే వచ్చేస్తే చాలమ్మా మిమ్మల్ని దేవతలుగా మార్చేస్తాను అంటున్నాడు ఆయన. అతను కాయాకల్పం వంటి పరివర్తన గురించి ఆలోచించగలిగితే అతని నరనారాయణుడు మహామానవుగా మారటం కూడా ఎంతో సమయం పట్టదు. చివరకు అతను ఋషులు, తపస్సులు, మనస్సులు మరియు మనీషులు యొక్క వంశీయుడే కదా. ఇక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థోధనుధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువ నూతిర్మతిర్మమ. ఇక్కడ యోగేశ్వరు బదులు పరమపూజ గురుదేవులు, పార్థో చేతిలో మీరు. ఈ శ్లోకం మీకే చెప్పారు గురువు గారు, ఇలాంటి 200,000 మంది ఉన్నారు, ఓపెన్ గా చెప్పారమ్మా ఆయన. వీళ్ళందరూ నన్ను మర్చిపోయారు, నా గురించి ఆలోచించటం కూడా లేదు, నేను పూర్తిగా ఏమీ ఇవ్వటం లేదు, రోజుకు 2 గంటలు మీరు అలా జీవిస్తే చాలు. దీన్ని చూసుకుంటూ 2వ దానికి వెళ్తాం, ధర్మధారణ యొక్క వ్యావహారికత. చేత ధర్మము అనే మాట చాలా సార్లు చెప్తాం మనం, కానీ పేజీ 16 2వ పారాగ్రాఫ్ ఒక్క లైన్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మా పేజీ 16 2వ పారాగ్రాఫ్ అందరికీ దొరికిందమ్మా పేజీ? 6 కొట్టేయండి అర్థం వాళ్ళు. 16వ పేజీ 2వ పారాగ్రాఫ్ ఓకే, జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. అందులో సామర్థ్యమును తర్వాత కామా ఉంది, దాన్ని కొట్టేయండి. తర్వాత మనస్వితను తర్వాత కామా ఉంది, కొట్టేయండి. 2 కామన్స్ కరెక్ట్ చేసేయండి. చేశారా? ఇప్పుడు చదువుకోండి దాన్ని. సామర్థ్యమును ఓజస్సును, మనస్వితను తేజస్సును, మరియు సాహసమును వర్చస్సు అని అంటారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలమ్మా. నువ్వు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఓజస్సు అంటే భౌతికమైన శక్తి, తేజస్సు అంటే మానసికమైన శక్తి, వర్చస్సు అంటే ఆధ్యాత్మిక శక్తి. అంటే మన జీవితము ఈ 3 లెవెల్స్లో జాగ్రత్తగా ఉండాలమ్మా. భౌతిక జగత్తులో ఓజస్సు ఉండాలి, మానసిక స్థితిలో తేజస్సు ఉండాలి, ఆధ్యాత్మిక జగత్తులో వర్చస్సు ఉండాలి. ఇవి 3 మనకి ఆల్రెడీ ఉన్నాయి, అంచేత మనకి ఓజస్, తేజస్, వర్చస్ మనకి తెలుసు. ప్రతిరోజు పొద్దున్న మీరు చేసేటటువంటి సాధనలలో సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి బొడ్డు నుంచి హృదయం నుంచి సహస్రార చక్రం నుంచి ఈ సూర్య వర్చస్సు తేజస్సు ఓజస్సు మన శరీరంలోకి వస్తోంది అని సాధన చేసుకోవాలి. దీన్నే మూడు శరీరాల ధ్యానము అని కూడా అంటాము. నేను చెప్పిన సాధనలన్నీ మీరు మొదలెట్టారో లేదో నాకు తెలీదు. చేస్తున్న వాళ్ళు నేను చెప్పేశాక అవంతా చేశారో లేదో చెప్పేస్తే ఆనందిస్తానమ్మా. ఆసన ప్రాణాయామాలు, సోహము, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి చంద్రుడు. ఇప్పుడు మీకు ఓజస్ తేజస్ వర్చస్ సూర్యుడి నుంచి మీకు వచ్చేటటువంటి సాధన, ఎప్పుడో రోజులో ఎప్పుడో అప్పుడు భోజనానికి ముందు లేకపోతే భోజనం అయిపోయిన 3 అవర్స్ తర్వాత ఎప్పుడో అప్పుడు 10 నిమిషాల టైం దీని మీద ఉంచుకోండమ్మా. ఇది అర్థమైన వాళ్ళు చేస్తామన్నవాళ్ళు 10 అని కొట్టేయండి, అంటే ఇది చేస్తారు అని నేను నమ్ముకుంటున్నాను. మీరు ఆల్రెడీ చేసే ఉంటారమ్మా, అన్ని లైన్లో పెట్టుకోవటమే చేత మీరు లైన్లోకి వెళ్ళాలి అని కోరిక. మీరు చేస్తూ అందరికీ చెయ్యాలి. పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన సాధనే ఆ మూడు కలిపి చేసుకుంటే చాలు. కానీ ఇంట్రెస్ట్ జరిగినటువంటి పరమపూజ్య గురుదేవులు ఇవ్వదలుచుకున్నటువంటి జీవితము చేసుకోదలుచుకుంటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. మరి ప్రజ్ఞావతార కథామృతం మీ దగ్గర ఉందో లేదో తెలీదు. దాంట్లో 20 పేజీలో ఒకే ఒక లైన్ చెప్పారు, ఇంపార్టెంట్ గా నేను చేసింది. ఎవరికైనా ప్రకాశము జ్ఞానజ్యోతి లభిస్తే అది ఎప్పుడు లోపల నుంచే లభిస్తుంది అన్నది నాకు అర్థమైంది. జత పరమపూజ్య గురుదేవులు ప్రజ్ఞావతార కథామృతంలో చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మూడు శరీరాలు చేస్తే అదే అవుతుంది. ఎవరికైనా ప్రకాశము జ్ఞానజ్యోతి లభిస్తే అది ఎప్పుడు లోపల నుంచే లభిస్తుంది అంటే ఇక్కడ మీరు కరెక్షన్ ఏం చేసుకోవాలి అంటే మీ బొడ్డు హృదయము శిరస్సు నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణం లోపలికి వచ్చి మీలో సూర్యుడు కలిసిపోవాలి. అంటే మీ శరీరంలో సూర్యకిరణాలు ప్రతి కణములో వచ్చేయాలి. అది కలుపుకుంటే సరిపోతుందమ్మా. పేజీ 18 జాగ్రత్తగా చూసుకోండి. ఈ పారాగ్రాఫ్ 2వ పారాగ్రాఫ్ చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలమ్మా. జాగ్రత్తగా చూసుకోండి, అందరి దగ్గర ఉంది కదమ్మా. పేజీ 18 శరీరములు ఏ విధంగా నిర్మించబడుతున్నాయో అది దాదాపు అదే ఆకారంతో ఉంటాయి. మనకు భౌతిక శరీరం ఉందమ్మా, పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి భౌతిక శరీరం. నేను సరే ఏదో ఎలా ఉందో అలాగే ఉంటుంది. దాన్ని ఆసన ప్రాణాయామాలు ధ్యానము వాటితో కలగజేస్తే మీకు రోగాలు అవి లేకుండా శక్తివంతంగా ఉంటారు. నెక్స్ట్ లైన్ చదువుతున్నాను. కానీ గుణ కర్మ స్వభావములతో కోరిన ఉత్కృష్టత పొందపరుస్తే దాని కారణంగా ఇదే శరీరంలో దైవత్వాన్ని దర్శించగలిగేటే వంటి అద్భుతమును సృష్టించవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరమపూజ్య గురుదేవులు ఇక్కడ చెప్తున్నటువంటి లైన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన గుణ కర్మ స్వభావాలు మార్చుకోవాలి మీరు. మరి మన గుణకర్మ స్వభావాలు ఎలా మార్చుకోవాలి, దానికంత గందరగోళం ఏమీ లేదు. గాయత్రి సాధన కరెక్ట్గా చేసుకుంటూ సంజీవిని సాధన 9 డేస్ గురుదేవులు చెప్పారు. దాన్ని జాగ్రత్తగా 9 రోజుల సాధన మీకు అందరికీ తెలుసు. దాంట్లో ఉన్నటువంటి జీవిత విధానం మనం ఎలా మార్చుకున్నామని చెప్పారో మన గుణకర్మ స్వభావాలు సవజీవిని 9 డేస్ లాగా మార్చుకుంటే మీరు అద్భుతంగా దైవత్వాన్ని మీ శరీరంలోనే తెలుసుకోవచ్చు. దేవీ దేవతల సంఖ్య తక్కువేమీ కాదు. వారందరి పూజ ఉపాసనలు మహాత్మ్యము వడించబడినది. కానీ పరీక్ష అనే గీటు రాయిపై నిరూపణ అరుతో అరుదుగా మాత్రమే లభిస్తుంది. ఉన్నారా దేవతలు? ఉన్నారు రకరకాల దేవతలు. దానికి కావలసిన టెంపుల్స్ ఉన్నాయి, ఏవేవో అన్నీ ఉన్నాయ్యా. కానీ ఇవంతా ఉన్నాయి అనిపిస్తే యాక్చువల్ గా వాళ్ల దేవీ దేవతల సాధనలో మనం చేసే పూజాపాసనలు పరీక్ష అనే గీటు రాయిపై నిరూపణ అరుదుగా మాత్రమే లభిస్తుంది. భక్తులు తరచుగా నిరాశ వ్యక్తం చేస్తూ తమ అపజయాలకు ఈ విధానాలన్నింటినీ తిడుతూ కనపడుతూ ఉంటారు. సరే, దాని గురించి తను ఆలోచిద్దాం. అపవాదకు బదులుగా ఏ కొద్ది మందికో ఉపాసనల సఫలత లభిస్తుంది, కానీ ఒక దేవత మాత్రము సముచితమైన సాధన చేసినప్పుడు నగదు రూపంలో సత్పరిణము చేతికి అందుటూ చూడగలము. అదే జీవన్ దేవత. దీని యొక్క సంస్కరించబడిన స్వరూపమే కల్పవృక్షము. ఇంతకీ ఇదంతా పరమపూజ్య గురుదేవులు జీవన దేవత సాధన మీరు ఎలా చేయాలి అనే దానికి, మీరు దీన్ని కనుక కరెక్ట్ గా చేసుకుంటే మీకు ఎప్పటి రోజు అప్పుడు ఎంత చేశారో దానికి తగినట్టు నగదు లభిస్తుంది. పేజీ 20 చూసుకోండమ్మా, పంచశీలాలు చెప్పారు పరమపూజ్య గురుదేవులు. జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి, శ్రమశీలత. అసలు మనకి శ్రమశీలత ఎంతుందో చూసుకోండమ్మా. ఏ రోజైనా ఇప్పటి నుంచి 30 రోజుల బట్టి మీరు మిమ్మల్ని చూసుకోండి. ఎప్పుడైనా అలసిపోయారా? ఎప్పుడైనా అలసట ఉందా ఎప్పుడైనా భౌతిక శరీరంలో? అలసిపోయిన వాళ్ళు, నిజంగా అలసిపోయిన వాళ్ళు, నేనేదో కూర్చుకుని అలసిపోతున్నాను ఆయాసంతో అంటే కాదమ్మా. ఈ 30 రోజులలో ఎన్ని రోజులు మీరు శ్రమశీలత, ఫిజికల్ బాడీ నిజంగా అలసిపోయింది? ఉన్నవాళ్ళు అయితే చెప్పండి, లేకపోతే నేను ముందుకెళ్తున్నా. 1 మినిట్ వదులుతున్నా, 60 సెకండ్స్. ఈ నెలలో 30 నెల కిందటి 30 వెనక్కి వెళ్తే ఎప్పుడైనా అలసిపోయారా? ఎప్పుడైనా శ్రమశీలత ఉందా? 30 సెకండ్స్, 40 సెకండ్స్. అదమ్మా ఆన్సర్ 1 మంట. సరే, ఇంతకీ ఏంటంటే ఎవరో ఏ ఫ్యూ డేస్, దేవునికి తెలియాలి ఈ ఫ్యూ డేస్ నాకు తెలీదు. ఏ ఫ్యూ డేస్ ఎప్పుడంటే బై ఛాన్స్ ఏదో బస్సు వెనకాతలు పరిగెట్టుకోవటమో, లేకపోతే ఎక్కడైనా ఏదో స్పెషల్ సినిమా టికెట్ తీసుకోవటానికి గబుక్కునే ఆయాసపడతారో, ఏదో ఉంటుందమ్మా. కానీ ఇంతకీ జనరల్ గా ఏం చెప్పాలి అంటే మీకు శ్రమశీలత లేదు. ఇది కరెక్ట్ అనుకుంటే క్యాపిటల్ ఎస్ కొట్టేయండిరా. మేము ఎక్కువగా ఏమీ అడవలేదు, అలసిపోలేదు. అదమ్మా అంచేత ముందు మొదటి శ్రమశీలత జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఎవ్రీడే రాత్రి పడుకునే డబ్బులు మీకు భౌతికమైనటువంటి శ్రమశీలత ఉండాలి. దానికే ఆసన ప్రాణాయామాల గురించి చెప్తూ, నేను పేరు మర్చిపోతాను, రామ్దేవ్ మహారాజ్ ఓ మాట చెప్తున్నారు, ఇదివరకు మనకి చేసే పనులన్నీ ఏం చేశామో అదే ఆసనాలుగా చేస్తున్నామని. చేసుకోండి అమ్మా, ఆసనాలు అలా చేసుకోవటం కరెక్టే. కానీ మీకు స్మాలంగా నేను చెప్పిన మాట అర్థమైంది కదా, మొట్టమొదటి పాయింట్ పరమపూజ్య గురుదేవులు మనకి ఇచ్చేది ఏంటి అంటే శ్రమశీలత ఉండాలమ్మా. ఎలా మీరు చేసుకుంటారు అనేది మీరు చూసుకోండి. భౌతికమైంది, మానసికమైంది, ఖచ్చితంగా మీరు కష్టపడాలి. 2, మిత వ్యయము. 2 పాయింట్, ఇందాక మొట్టమొదటిది పేజీ 20లో ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ లో ఫస్ట్ ది. ఇప్పుడు 20 పేజీలో లాస్ట్ పారాగ్రాఫ్ లో పాయింట్ 2, మితవ్యయము. ఈ మితవ్యయము అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. అసలు మితవ్యయము అంటే పరమ పూజ్య గురుదేవులు చెప్పింది ఏంటి అంటే, ఏది అనవసరమో అంతకంటే ఎక్కువ మీరు ఖర్చుకోకూడదు. సింపుల్ డెఫినేషన్. ఓ వజ్రం కొనాలి అంటే 5 పేజీలకి రాదు, అది మితవ్యయంతో డబ్బుతో ఏమొస్తుంది, అది చాలా డబ్బులు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలి. చేత మీరు దేనికి వ్యయము చేయదలుచుకుంటున్నావో దాన్ని మితంగా చేస్తున్నారా లేదా, దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం డబ్బు వాడుతూ ఉంటాం, ఊహించుకోండి అమ్మా, మీరు వేస్తున్నటువంటి డబ్బులో నిజంగా అంత డబ్బు మీకు అవసరమేనా, లేకపోతే దాన్ని మితవ్యయత చేయగలిగితే దాన్ని పరమ పూజ్య గురుదేవులకి చేయగలమా ప్రశ్న. అందుకోసం వచ్చింది మితవ్యయము అనేది. అర్థమైపోతే మూడింటికి వెళ్తానమ్మా, శిష్టతకి, శ్రమశీలత, మితవ్యయము. అర్థమైంది కదా, మితవ్యయము అంటే పరమ పూజ్య గురుదేవులకి చేయగలిగేటటువంటి పనిని, డబ్బుని మనం ఎక్కడైనా తగ్గించుకోగలిగితే, దాన్ని తగ్గించుకుంటే దాన్ని పరమ పూజ్య గురుదేవులకి ఇవ్వగలం. అది గుర్తుంచుకోండి. ఇంచేత నేను 20 బుక్లో చెప్పాను. నేను ఏంటది మొదట్లైన దానము పుణ్యము, అది జాగ్రత్త అమ్మా. ఇంకేంటే చాలా చోట్ల కుటుంబానికి దానికి చేయవలసిన పని మీరు కట్ చేసి అదేదో మంచి పనికి ఇవ్వబోతే అది తప్పు అవుతుందమ్మా, పాపం అవుతుంది. అంచేత జాగ్రత్తగా మితవ్యయం చూసుకోండి. కామన్ సెన్స్ ఈజీగానే అర్థమవుతుంది కదా, అందులో ఉన్నది మీరు చదువుకోండి. నేను ఇన్ జనరల్ ఇది చెప్తున్నాను. పేజ్ 21వ పేజీలో 3వ పాయింట్ శిష్టత. ఈ శిష్టత అనేది ఇప్పుడున్నటువంటి జనరల్లో, ఇన్ జనరల్ అది కరెక్టే, మనం జెంట్రల్ అంటామే మంచివాళ్ళు, కానీ దాన్ని కాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఈ శిష్టత అనేది ఇస్తున్నప్పుడు కొంచెం ఇంట్లో వాళ్ళకు కూడా కాస్త శిష్టత ఇస్తే బాగుంటుంది అని నా ఉదాహరణ. చాలాసార్లు ఇంట్లోనూ వాటిలోనూ ఎన్నెన్ని వెధవలుగా మాట్లాడుతూ ఉంటారో నేను చూశాను కుటుంబంలో, అన్ని కుటుంబాల్లోనూ. ఎందుకంటే ఇదేదో ఒక స్పెసిఫిక్గా అందరికీ అనిపిస్తుంది, ఎవరికి వాళ్ళకి నేనే చెప్తున్నాను. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అది అందరి ఇళ్లలో ఎంతో కొంత శిష్టత ఉండదు. అక్కడ కూడా శిష్టత తీసుకొస్తే కొంచెం బాగుంటుంది, మనకు అర్థమవుతుంది అసలు మన రియల్ శిష్టత ఎంత ఉంది. ఉత్తినే పైన వేసుకున్నటువంటి ముఖము ఎంత ఉంచుకుందాం. బయట చెప్తున్నప్పుడు ఏముందిరా, ఇంట్లో శిష్టత చూసుకోండి. 4వది సువ్యవస్థత. ఇది కంప్లీట్లీ గాన్. చాలా చాలా బాధిస్తుందమ్మా. ఎక్కడ కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా అందంగా సువ్యవస్థ నాకు ఎక్కడా కనిపించదు. చూసుకోండి అమ్మా, ఇంకా దానికి నేను చాలాసార్లు చెప్పాను. పరమ పూజ గురుదేవులు రావంది ఉన్నది పేజ్ 22, 4వ పాయింట్ సువ్యవస్థిత. ప్రతి వస్తువు ఉన్న చోట ఉండాలి. ఉదాహరణకి నేను మీకు ఇవ్వాల్సిన జీవన్ సాధన బంగారు సూత్రాలు ఉన్నాయనుకో, అది క్లాస్కి నా దగ్గరే ఉంటుంది కదా. సువ్యవస్థగా ఉంది అది. సువ్యవస్థగా ఉందంటే అర్థం ఏంటి, క్లాసుకు ముందే ఆ పేజీ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. ఇంకా దానికోసం వెతికేది తీసుకొస్తాం, గ్యారంటీగా వస్తుందమ్మా నాకు. 5-6 నిమిషాలు వెతుక్కున్నారు వాళ్ళు. సువ్యవస్థత అనేది ఎప్పుడో పరీక్ష ముందు అన్ని వస్తువులు జాగ్రత్తగా పెట్టడం కాదమ్మా, ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. మంచం మీద దుపాటీలు షాల్స్ ఉంటాయి, అవి మూల పడిపోతూ ఉంటాయి, సువ్యవస్థితిగా లేదు అని చెప్తే, సువ్యవస్థిత అన్న చచ్చారు అనమాట. మీరు కరెక్ట్గా చేయాలనుకుంటే ఇటు వెళ్తూ అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆ చిన్న చిన్న పనులు మీరు ఇంట్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సువ్యవస్థత వస్తుంది. ఆ సువ్యవస్థతతో పాటు అతి పెద్ద సువ్యవస్థత ఏంటి అంటే పరమ పూజ్య గురుదేవులు యొక్క యజ్ఞము. ఇంకా ఏవేవో ప్రోగ్రామ్స్ అది పెడతాం. ఇంతవరకు ఏనాడు హవనం జరుగుతున్నప్పుడు బొగ్గ పొగ లేకుండా ఇంతవరకు నేను చూడలేదు. ఇంక్లూడింగ్ నేను పెట్టిన యజ్ఞంలో నేనే కూర్చుని సువ్యవస్థత ఎక్కడుందిరా? కండిషన్ ఏంటి? ఎప్పుడు చెప్పేది యజ్ఞం జరుగుతున్నప్పుడు సమిధలు వేస్తే ఎక్కడ పొగ రాకూడదు, దానికి మీరు రెడీ అవ్వాలి. సువ్యవస్థితిగా ఉంచితే జరుగుతాయి. అంతే, సువ్యవస్థత అన్నది పరమపూజ గురుదేవులు రాసిన దానికంటే కూడా మనం చెట్లు అవి చూస్తూ ఉంటామమ్మా, చెప్పులు అవి ఇంట్లోనే చూస్తూ ఉంటామమ్మా. ఇంట్లో బయట చెప్పులు చూస్తే నాకు భలే ఆనందంగా ఉంటాయి. అందరిళ్లలోనూ చూస్తూ ఉంటామమ్మా అది. అంచేత అందులో నాదే, కానీ నేర్చుకోవటంలో ఏం తప్పు లేదు కదా. అంచేత సువ్యవస్థత తెలుసుకోండి. దాని తర్వాత సహకారము, 23వ పేజీ సహకారము. ఈ సహకారము అనేది, కారం అది ఎక్కువగా ఉన్న వాళ్ళకి కారంతో పాటు తింటే సహకారం ఉంటుంది, అది చాలా మంచిదే. నాకు కారం ఎక్కువ కనుక, ఏ తప్పు చెప్పేశాను రా, కారం అంటే అది కాదు. సహకారము అంటే ఇచ్చే కారం అందరికీ ఇచ్చేస్తే కారం అంత ఎక్కువగా ఉండదమ్మా. ఒకే కారం ఉందనుకో మీ ఇంట్లో, ఆ కారం నోట్లో వేసుకో అనుకో, మంటెక్కిపోతుంది కారం. అదే ప్రపంచంలో అందరికి ఇచ్చేసామనుకో, అసలు కారమే ఉండదు. ఇంచేత సహకారం అంటే మీకు అర్థమైందిరా బాబు, కాస్త జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. కలిసి పనిచేయటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు పరమపూజ గురుదేవ్, ముఖ్యంగా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ లో ఎప్పుడు దొరికే మాట ఎక్కడొస్తుంది అంటే, ఒకడు ఏదో చెప్పుకుంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. వాళ్ళందరూ కరెక్టే, కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళందరూ కలిసి ఏమీ చేయలేరు. వాడి వాడి దారి వాడు చేసుకుంటూ ఉంటాడు, వాడి కార్యం అదే జరుగుతూ ఉంటుంది. మరి చాలా జాగ్రత్తగా ఈ ఆర్గనైజేషన్ని జాగ్రత్తగా తెలుసుకోండమ్మా. ఈ 5 చాలా అద్భుతమైనటువంటి సద్గుణాలు. ఇంచేత మీరు ఏవేవో మంచి మంచి గుణాలు, ముఖ్యంగా 16వ అధ్యాయంలో 32 శ్లోకాలు ఎన్నో ఉన్నాయమ్మా. దేవ అభయం శ్రద్ధ సంశుద్ధి అనేది ఒక పెద్ద శ్లోకం ఉంది 16వ అధ్యాయంలో భగవద్గీతలో. అవేమి అక్కర్లేదు. ఈ 5 మీ జీవితంలో ఉంటే శ్రమశీలత కరెక్ట్గా ఉండాలి. రియల్ యాక్షన్, అనవసరమైన వేస్ట్ చేసుకోకండి. అవసరమైన చోట ఎన్ని కోట్లైనా పెట్టుకోండి. శిష్టత ఓకే, మిగతా వాళ్ళకి నువ్వు చెప్పే వాటి బాధ్యత చేయవద్దు. ఇత్తులతో శిష్టత, కానీ నీవేపు, నీకు శిష్టత ఉండకూడదమ్మా. నీకు శ్రమశీలత మితవ్యయతే ఉండాలి. ఇతరులకి వాళ్ళు ఇష్టం అమ్మా, వాళ్ళు చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. సువ్యవస్థత, ప్రతి ఇంట్లో ప్రతి గది కనుక మీ ఇళ్లలో అన్ని కరెక్ట్గా పెట్టుకుంటే అసలు మీ జీవితంలో ఏ మ్యాజికల్ జరుగుతుందో నేను చాలా మందికి చేసి చూపించాను. కేవలం ఇంటిలో చిన్న చిన్న వస్తువులు తీసేస్తూ ఉంటే చాలా మందికి జరిగిపోయినటువంటి డిఫరెంట్ అనేక విషయాలు అవంతా నేను చెప్తే ఎవరి గురించి ఏం చెప్తున్నానో అర్థమవుతుంది, అలా కరెక్ట్ అయిందో కూడా తెలుస్తుంది. అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మేచులు కానీ తెరలు కానీ ఏ వస్తువైనా, పుస్తకం పేజీ యొక్క మడ, కానీ నేను చెప్పింది అర్థం చేసుకోండి అమ్మా. శ్రమశీలత, మితవ్యయము, శిష్టత, సువ్యవస్థత, సహకారము కనుక ఉంటే మీ ఇంటికి పరమపూజ్య గురుదేవులు మీ ఇంటికి వచ్చి మీ పనులు చేయటానికి రెడీ అవుతారు. నిజంగా చెప్తున్నాను, హాస్యానికి చెప్పటం లేదు. ఇచ్చారంటే ఎప్పుడూ కూడా పరమపూజ్య గురుదేవులు మీరు ఆయన దగ్గరికి రాకముందే దారి దారమ్మట మీకు హెల్ప్ చేస్తూ మీ దగ్గరికి తీసుకొస్తారు. అది అర్థం అవ్వకపోతే కుచేలుడు సుధామ ద్వారక వెళ్ళటానికి కృష్ణుడు స్వయంగా వాళ్ళని ఎక్కడ ఎక్కడ ఎలా తీసుకెళ్లాడో చూసుకోండమ్మా. దీని తర్వాత ఇదంతా మనం వ్యక్తిగత భౌతికమైన లేకపోతే బయట జీవితంలో చెప్తాము, కానీ 4 ముఖ్యమైన సూత్రాలు మనకు ఉన్నాయి. ఇది కాస్త సీరియస్గా మీరు అర్థం చేసుకోవాలమ్మా. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే తెలివితేటలు అని ఉంది, కానీ దాని తర్వాత కంటే బెటర్ వర్డ్ ఏంటి అంటే ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇవాళ కష్టం చేసినా నాకు దానివల్ల నాకు చాలా లాభం ఉంటుంది అంటే ఇంగితం. దాని గురించి నేనేం చెప్పక్కర్లేదు, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. తాత్కాలిక ఆకర్షణపై సంయమనము కలిగి ఉండుట, అంకుశమును ప్రయోగించుట మరియు దూరదృష్టి, చిరస్థాయి పరిణతులు, ప్రతిక్రియలు స్వరూపమును అర్థము చేసుకొని తదనుగుణంగా నిర్ణయించుట ప్రయత్నించుట చేయాలి. ఇంగిత జ్ఞానం గురించి నేను మేమే ఎక్కువగా చెప్పక్కర్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది, సిగరెట్స్. వాడు టేబుల్లోనే ఇచ్చాడు, వాడు తర్వాత చస్తావరా అని. ఇంగిత జ్ఞానం ఏం చెప్తుంది అంటే సిగరెట్ తాగకూడదు అని. కానీ ఇంగిత జ్ఞానం లేకపోతే ఇప్పుడు సిగరెట్ తాగితే బాగుంది కదా, లాగించేయి. జాగ్రత్త అమ్మా, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. దాన్ని మళ్ళా పరమపూజ గురుదేవులు రాసింది, జాగ్రత్తగా చదువుకుందామా. రెండోది నిజాయితీ. నిజాయితీ అంటే ఏంటి, పని రెండు రకాలుగా చేయొచ్చు, ఏదో చేయటము, నిజంగా చేయటము. దాన్ని జాగ్రత్తగా ఉద్ధం చేసుకోండి. నిజాయితీతము అంటే అక్కడే పరమపూజ గురుదేవులు సెకండ్ పారాగ్రాఫ్ లో బ్లాక్ లైన్స్ లో రాసింది, నమ్మక ద్రోహి అయినా వ్యక్తి, నమ్మక ద్రోహి అయిన వ్యక్తి కూడా నమ్మకమైన నౌకర్ను నియమించుకుంటాడని కోరుకుంటాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నిజాయితీకి అంత ఇంపార్టెన్స్ ఉంది, జాగ్రత్తగా చదువుకోండి. దీని తర్వాత పరాక్రమం. పరాక్రమం అంటే ఏంటి, కరేజ్, ధైర్యం ఉండాలి. ఓ పని మనం చేయాలి, ఒక గంట గాయత్రి మంత్ర జపం చేయాలి. అసలు పరాక్రమమే ఉండదమ్మా. నాకు తెలుసు చాలామంది అంటారు మేము ఒక గంట గాయత్రి మంత్రం చేస్తామని. నాకు తెలిసే వాళ్ళు ఒకరోజు ఎప్పుడో చేస్తారు తప్ప. ఇంచేత మీ పరాక్రమం ఏంటో అర్థమైంది కదమ్మా, ఇంచేత పరాక్రమం అర్థమైంది కదమ్మా. ఇంచేత 27వ పేజీ లాస్ట్ లైన్స్ చూడండి, సాహవంతులును వదిలి పిరికి వాళ్లపైనే దుర్మార్గుల దాడి 1000 రెట్లు ఎక్కువగా ఉండుతుందని అందరికీ తెలుసు. ఎందుకో ఏం మాట ఆయన చెప్పాడో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సాహసం అర్థమైంది కదమ్మా. మూడోది జవాబుదారీ, బాధ్యత. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, మనందరం ఏదో ఒక పని చేద్దాం అనుకుంటాం, కానీ అందరూ కలిసి చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎవడు నేను తీసుకుంటాను దాని బాధ్యత అని చెప్పడు, రెస్పాన్సిబిలిటీ మేమెవడో చెప్తాడు. ముఖ్యంగా ఆఫీసులో వాటిలో ఎలక్షన్స్, ట్రైన్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత అసలు ఎవరు దానికి బాధ్యత అనేది పెద్ద క్వశ్చన్గా చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుందిరా. బాధ్యత ఉంటే అప్పటికప్పుడే తెలిసిపోతుంది కదా ఎవడి బాధ్యత అది. తప్పులు జరగచ్చు, యాక్సిడెంట్ ఎందువల్ల జరగచ్చు, దానికి ఎవడేం చేస్తుంది. కానీ దాని బాధ్యత ఎవడు? అలాగే మన జీవితంలో బాధ్యతల్లో, స్నేహితుల్లో ఈ బాధ్యత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి నాలుగు, వీటిని వర్చస్సులు అంటారు గురువు గారు. దీని 5 నాకు పేరు గుర్తురాదు, పంచశీలాలు, 4 వర్చస్సులు, సూత్రాలనే అన్నారు. కొంచెం మార్చారు గురువుగారి తర్వాత పేరుని. కానీ వీళ్ళన్నిటికంటే ఈ 9 గంటే పైన ఉన్న చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, పరమ పూజ్య గురుదేవుల మన మీద ఉన్నటువంటి ధైర్యం. ఆయన మన జీవితాలన్నిటినీ చూస్తారు. దీన్ని కనుక మనం జాగ్రత్తగా మన జీవితాన్ని చేసుకుంటూ ఉంటే, ఇంతవరకు నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఇంకా అయిపోలేదు ఈ బుక్కు. ఇది 31వ పేజీ వరకు వచ్చానమ్మా నేను. రేపు జీవన సాధన బంగారు సూత్రాలను నేను పూర్తి చేసేస్తాను. కానీ ఈ 9+ పరమపూజ్య గురుదేవుల శరణ, ఇది కనుక మన జీవితంలో ఉంటే అన్ని ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. జై.